తెస్సలోనిక మొదటి పత్రిక 4:9-12 చదువుకుందాం. 9-12 చదువుకుందాం. సహోదర ప్రేమల గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితే అలాగునని మాసిడోనియా ఎన్నంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘములకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కుదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుట యందును మీ చేతులతో పనిచేయుటి యందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమా స్వరూపమైన దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, సింహాసనాసీనుడా, మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈ దినం 22వ తేదీని బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రభువా ఉదయకాలం ఆరాధించుకునే గుంపుగా సహవాసముగా మీరు మీరు ఉంచినందుకు మీకు వందనాలు. మీరు మా ముందుంచిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ఆశతో నీ సన్నిధికి వచ్చిన ప్రియులను బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న సంగారెడ్డి సహవాసాన్ని బట్టి, సహవాసంలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మరొకసారి జీవం కలిగిన వాక్యం మాకు అర్థమవునట్లుగా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ వచ్చిన వారందరినీ బలపరచండి. మా అందరికీ ఈ వాక్య ధ్యానం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. నేడు మధ్యాహ్నకాలపు స్త్రీల ఆరాధనలు, సాయంకాలపు నూతన సహవాస ప్రతిష్ట ఆరాధన, ఐక్య ఆరాధనలో మీ సన్ని తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పదమంది పిల్లరా, మీ అందరికి మరొకసారి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం బుధవారం ఉదయకాలం బైబిల్ స్టడీలో భాగంగా దశలోనిక మొదటి పత్రికను ధ్యానం చేస్తా ఉన్నాం. మధ్యలో ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆరాధనలు బట్టి, మనం అవసరాన్ని బట్టి కొన్ని అంశాలు ఆ ప్రత్యేక దినాలను బట్టి ధ్యానించడానికి మనం ఇష్టపడ్డాం. తిరిగి మరలా వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానిస్తున్న తెసలోనికి మొదటి పత్రిక ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మనం 4:9-8 గతంలో ధ్యానం చేశాం. అందులో 4:1-8 ఆయన ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ 1:9-8 దేని గురించిన హెచ్చరిక అంటే 2వచనం, 1వచనం కూడా, మెట్టుకు సహోదరులరా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మెరుగుదురు. ఇది ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మను వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. 1వచనం ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు ఆయన. 2వచనంలో హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. తెసలోనిక సంఘానికి పౌలు మాట్లాడుతున్నాడు. 1వచనంలో ఆజ్ఞ, 2వచనంలో హెచ్చరిక. దేని గురించిన ఆజ్ఞ, దేని గురించిన హెచ్చరిక అంటే దేవుణ్ణి సంతోష పెట్టడం. మీరు ఎలాగ దేవుణ్ణి సంతోష పెట్టాలో ఎలాగ నడుచుకొని దేవుని సంతోష పెట్టాలో అన్న విషయం మాట్లాడుతున్నాడు. రెండు, ఆ విషయంలో దేవుని సంతోష పెట్టే విషయంలో, దేవుడు మనల్ని సంతోష పెట్టడం కాదండి, దేవుడు మనల్ని సంతోష పెట్టడం కాదు. ఆరాధన అంటే పుచ్చుకోవడం కాదు, ఇవ్వటం. ఆరాధన అంటే మనం కేంద్ర స్థానంలో కూర్చోము, దేవుడు కేంద్ర స్థానంలో ఉంటాడు. ఆరాధన అంటే మనం సింహాసనం మీద కూర్చోము, దేవుడు సింహాసనం మీద కూర్చుంటాడు, మనం ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం. కాబట్టి దేవుణ్ణి ఎలాగ సంతోషపరచవలనో ఆ విషయం మాట్లాడుతున్నాడు. అందులో అంతకంతకు అభివృద్ధి పొందాలి. దేవుని సంతోష పెట్టే విషయంలో ఏదో చేసి సరిపోతుంది అనుకోవడానికి వీల్లేదు, అంతకంతకు అభివృద్ధి పొందాలి అన్నది హెచ్చరిక. దాన్ని వివరిస్తా ఉన్నాడు 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే. 4వ వచనంలో, ప్రతి వాడు పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. 7, పరిశుద్ధులగుటకే దేవుడు మనను పిలిచాను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి 1వ వచనం నుంచి 8వ వచనాల్లో మన ధ్యానం చేసిన అంశం ఏంటంటే పరిశుద్ధముగా నడుచుకోవాలి అన్న హెచ్చరిక. సంఘం పరిశుద్ధముగా నడుచుకోవాలి అన్నది హెచ్చరికగా ఇవ్వబడింది, ఆజ్ఞగా ఇవ్వబడింది. అందులో ఎదగాలి, అంతకంతకు ఎదగాలి, అంతకంతకు ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. దాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ 9-10 వచనాలు ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్న వాక్య భాగంలో మరొక హెచ్చరిక. 9-10 వచనాల్లో మరొక హెచ్చరిక. అందుకే 12వ వచనం చివర ఇలా రాశాడు, మిమ్మను హెచ్చరించుచున్నాము. ఇది మరొక హెచ్చరికగా ఉంది. ఏమని హెచ్చరిస్తా ఉన్నాడు ఆయన, ఏమని హెచ్చరిస్తున్నాడు ఆయన? 9-10 వచనాల్లో 9-10 వచనాలు 10వచనం 3వ లైను, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు. ప్రేమలో ఎదగాలి అన్న హెచ్చరిక. సంఘం ప్రేమలో ఎదగాలి అన్న హెచ్చరిక. ఆ మాట మనం చూడగలుగుతున్నాం, మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి. ఈరోజు మనం అభివృద్ధిని ఆత్మీయ విషయాల్లో కాకుండా ఆస్తుల్లో అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మీయ విషయాల్లో కాకుండా భౌతిక విషయాల్లో అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు. ఆ వాక్యాన్ని మనం సరిగ్గా చూడకపోతే మనం డైవర్ట్ అవుతాం. దేవుడు అభివృద్ధి చెందమంటున్నాడు, అంతకంతకి అభివృద్ధి చెందమంటున్నాడు, మరి ఎక్కువగా అభివృద్ధి చెందమంటున్నాడు. కాబట్టి దీన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవటం ఎంతైనా అవసరం. ఎందులో అట? ప్రేమలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఆ మాట మనకు అర్థం కావాలి. ఇందుకు ఏ ప్రేమలో ఆయన వర్ధిల్లాలి అని హెచ్చరిస్తున్నాడు. అది 9వ వచనం ప్రారంభంలో మనం చూడగలం, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. సహోదర ప్రేమ మనుషుల మధ్య ఉండవలసిన ప్రేమ, సంఘ బిడ్డల మధ్య ఉండవలసిన ప్రేమ, విశ్వాసుల మధ్య ఉండవలసిన ప్రేమ, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు అన్నాడు. వాస్తవానికి తెసలోనికి సంఘం ఎట్లా ఉందంటే బాగుంది. అది మనం చూడగలిగిన మాట ఏంటంటే, అబ్బాయి మీకు రాయాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. అలాగని చెప్పి రాయకుండా ఆగిపోయాడా? లేదు, రాస్తూ మీరు ఆగిపోవద్దు అక్కడ, అంతకంతకు అభివృద్ధి చెందాలి అన్నాడు. 9వ వచనంలో 10వ వచనంలో మనం చూడగలుగుతున్న మాట ఏంటంటే, వీరి ప్రేమ, తెసలోనిక సంఘం యొక్క ప్రేమ ఎట్లా ఉందంటే, అలాగుననే మాసిధోనియా యందంతట ఉన్న సహోదరులందరినీ పిలిపించున్నారు. మీ ప్రేమ థెసలోనిక సంఘానికి పరిమితం అయిపోలా, మీరు మీ స్థానిక సంఘానికే పరిమితం అయిపోలా, మీరు రీజియన్ అంతా మీ ప్రేమను చూపించారు. మీ ప్రేమ మాసిధోనియా యందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. సహోదరులరా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి. యువదీ కాలం వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన విషయం మనం ప్రేమ విషయంలో, అది సహోదర ప్రేమ విషయంలో ఎట్లా ఉన్నాము, అది మన ముందున్న ప్రశ్న. రెండు, అందులో ఎదగాలి, అందులో అభివృద్ధి పొందాలి అన్న హెచ్చరికను మనం తెసలోనిక సంఘం దగ్గర నుంచి నేర్చుకోవాలి. కాబట్టి ఈ వాక్యం మీద మనం ధ్యానం చేస్తా ఉన్నాం. అందులో మొదటి మాట సహోదర ప్రేమకి బైబిల్ ఇస్తున్న అర్థం ఏంటో మనం చూడాలి. సహోదర ప్రేమకి బైబిల్ ఇస్తున్న అర్థం మూల గ్రీకు భాషలో వాడబడ్డ పదం ఫిలదెల్ఫియా అన్న పదం వాడబడింది. ఫిలదెల్ఫియా, ఫీలియో అంటే ప్రేమ, అడల్ఫోస్ అంటే బ్రదర్స్, సహోదరులు, బ్రదర్లీ లవ్. ఇది సంఘంలో ఉండవలసిన ప్రేమ, ఇది రక్షించబడ్డ వారి మధ్య ఉండవలసిన ప్రేమ. కాబట్టి నేను ఎవరికి వాళ్ళమే, నేను నా సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నానా, నేను నా సంఘ సభ్యులను ప్రేమిస్తూ ఉన్నానా, నా సంఘ సభ్యులను ప్రేమిస్తూ ఉన్నానా, ఇది మన ముందున్న సవాలుకరమైన ప్రశ్న. ప్రేమ చల్లారిపోతున్న దినాలు, ప్రేమ చల్లారిపోతున్న దినాలు. అందుకే ప్రభు యొక్క రెండో రాకడికి లేదా ప్రభు రెండో రాకడికి సూచన, అంత్య దినాలకు సూచన ఏంటంటే అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. మనుషులను ప్రేమించే తరంలో మనం లేం, గ్యాడ్జెట్స్ ని ప్రేమిస్తా ఉన్నాం, మనుషులను కాదు వస్తువులను ప్రేమిస్తా ఉన్నాం, ఇతరులను కాదు మనల్ని మనం ప్రేమించుకుంటా ఉన్నాం, మనల్ని మనం ప్రేమించుకుంటా ఉన్నాం. చాలాసార్లు ఈ మాట నేను అడుగుతాను, అయితే ఈ మాట జ్ఞాపకం చేస్తాను. మనం రేపు నిత్యత్వంలో గడిపే, మనం నిత్యము గడిపే ఆ నిత్యత్వంలో అక్కడ బెంజికార్లుండో, బంగ్లాలుండో, అక్కడ మనం ఇష్టపడతా ఉన్న ఈ గ్యాడ్జెట్స్ ఏమి ఉండవు. అక్కడ ఎవరుంటారు? అక్కడ అవసరం లేదు. అక్కడ ఎవరుంటారు? వేవేల పరిశుద్ధులు, వేవేల పరిశుద్ధులు, జ్యేష్ఠుల సంఘం. మనుషులే ఉంటారు అక్కడ, దేవుడు ఉంటాడు, ఆయన మనం ప్రేమిస్తాం, మనం మనుషులతో ఉంటాం, ఆ మనుషులు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడిని చూడలేడు. భూమి మీద మనం ప్రేమను ప్రాక్టీస్ చేయకపోతే నేను అనుకుంటాను పరలోకం మనకు బోర్ కొడుతుంది. ఎందుకు? పరలోకం ప్రేమ కలిగిన పట్టణం, ప్రేమ కలిగిన రాజున్న పట్టణం. బైబిల్ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షమయ్యాడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. పెద్ద మిస్టరీ ఏంటంటే వీళ్ళు ముగ్గురా ఒకరా? ఎందుకు అలాగుందంటే ముగ్గురులా కనబడడం అలా, ఒకరిలా కనబడుతున్నారు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత అన్యోన్యత కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం మన సహోదరుని ప్రేమించే విషయంలో, మన సంఘాన్ని ప్రేమించే విషయంలో ఆ అన్యోన్యత, ఆ ప్రేమ లేని వారిగా మనం ఉంటే మనం ఎదగాలి. అసలోనిక సంఘం ప్రేమ కోసం రాయాల్సిన అవసరం లేదు, మీరు భలే ప్రేమ కలిగిన వారు అంటూ ప్రారంభించాడు. మీ ప్రేమ మీ ప్రాంతానికి పరిమితం కాలేదు, మీ ప్రేమ మాసిధోనియా అందంతటా ఉన్న వారిని మీరు ప్రేమించారు. అంతవరకు మీ ప్రేమను మీరు చూపించగలిగారు అంటాడు. అక్కడ ఆగిపోవద్దు, మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలి, మీ ప్రేమ మరి ఎక్కువగా అభివృద్ధి చెందాలి. మనం దేవుని ప్రేమ కొలమానంగా పెట్టుకొని మనం ఇందులో ఎదగాలి, ఇందులో ఎదగాలి. కావున ప్రియులారా, ఈ ఫిలదెల్ఫియా, ఈ బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ కొరకు వాక్యం తటాస్థాయిలో మాట్లాడుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవటం, అన్వయించుకోవటం, దిద్దుబాటు చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, పదవ వచనం చదివితే, 12:10 తొమ్మిదిలో ఒకటి రాయబడింది, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. ఈ వేషధారి ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమ, కపట ప్రేమ, ఏదో ఆశించి నేను రక్షణ పొందడానికి ముందు నేను ఏదైనా ప్రయోజనం ఉంటే మాట్లాడేవాడిని, ఏం ప్రయోజనం లేకపోతే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం, ఎందుకు ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోవటం, అలాగని చెప్పి అందరితో మాట్లాడేవాడిని కాదు, తనకు వచ్చేవాడితో మాట్లాడేవాడిని. లేకపోతే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం, అవును నాకేంటి లాభం, నాకేంటి లాభం, దేనికన్నా పనికి వస్తాడు అంటేనే, దేనికి పనికిరానంటే అక్కర్లా. నిష్కపటమైనదిగా ఉండాలి, కపట ప్రేమ కాదు. అది ఎలా ఉండాలట? పదవచనం అక్కడ రాయబడ్డ మాట 9వ వచనంలో, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకుని ఉండుటి. కాబట్టి మంచి మనసుతో ప్రేమించాలి. 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు అనురాగం గలవారి. ఫిలదెల్ఫియా అంటే అనురాగం, అనురాగం సహోదరుల మధ్య అనురాగం అది ఉండాలి, అది ఉండాలి. సహోదరుల మధ్య అనురాగం ఉండాలి. అందుకే సంఘాన్ని దేవుని వాక్యం ఏముందంటే, చర్చ్ ఈజ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని కుటుంబం. పరలోకమందును భూమి యందును ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఎఫెసీయులకు 4వ అధ్యాయంలో రాయబడిన మాట. దేవుని కుటుంబం, గాడ్స్ ఫ్యామిలీ. ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఊహించండి, ప్రేమ లేని కుటుంబాలు ఎలా ఉంటాయి? అసలు ప్రేమ లేని కుటుంబాన్ని మనం చూడలేం, చూడలేం. ఒకవేళ అన్నదమ్ములు ఒకే అమ్మ కడుపును పుట్టారు, వాళ్ళ మధ్య ప్రేమ లేదు, ఊహించండి అమ్మకి ఎలా ఉంటుందో, నాన్నకి ఎలా ఉంటుందో. వాళ్ళు మాట్లాడితే చీటికి మాట కొట్టుకుంటున్నారు, చీటికి మాట తిట్టుకుంటున్నారు. అక్కాచెల్లెళ్ళు ప్రేమ కలిగి ఉంటే ఎట్లా ఉంటుంది? దేవుని కుటుంబంలో అట్లా ఉండాలట. సహోదరులు అనురాగం గలవారే ఉండాలి, ఒకని ఎందొకడు అనురాగం గలవారే ఉండాలి, అనురాగం గలవారే ఉండాలి. దీన్ని ఫిలదెల్ఫియా అని మూల భాషలో రాయబడింది, బ్రదర్లీ లవ్, అనురాగం ఉండాలి. మనం బైబిల్ గ్రంథం చాలా బలంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నన్ను ప్రేమించండి, అది కాదు, అది కాదు. మనం ఎట్లా ప్రేమిస్తున్నాం లేదా అని మనం పరీక్ష చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప, నన్ను ఎట్లా ప్రేమించట్లేదండి, నా పట్ల అనురాగం చూపించట్లేదండి అని మాత్రం మిగతా వాళ్ళని బ్లేమ్ చేయటం, మిగతా వాళ్ళని నుంచి ఎక్స్పెక్ట్ చేయటం సరైనది కాదు, సరైనది కాదు. ఆయన వాక్యంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నమాట, నీకేం కావాలని కోరుకుంటున్నావు మీరు అలాగే చేయాలి. లూకాసు వార్త 6:31 లూకాసు వార్త 6:31 మనుషులు మీకెలాగు చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి. మీరు స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ముందు మీరు స్టార్ట్ చేయండి. ఇక్కడ అనురాగం మనం సంఘంలో కలిగి ఉండాలి, సంఘంలో కలిగి ఉండాలి. సంఘాన్ని శరీరంతో పోల్చాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో. వేరువేరు అవయవాలు, ఒక్క శరీరం, శరీరంలో అవయవాల మధ్య మంచి ఇంటిగ్రేషన్, ఇంటర్ కనెక్షన్. ఒక అవయవం బాధపడితే ఇంకొక అవయవం స్పందిస్తుంది, నొప్పి వస్తుంది. ఒక అవయవానికి మరొక అవయవానికి మధ్య అంత నొప్పి, ఒక అవయవం బాధపడితే శరీరం అంతా బాధపడుతుంది, శరీరం అంతా బాధపడుతుంది, శరీరం అంతా బాధపడుతుంది. అట్లాగా సంఘం ఉండాలి. ఎవరు బొట్టు పెట్టి చెప్పరు. నిన్న కడప టీచర్ల సహవాసంలో ఒక టీచర్ గారి అబ్బాయి బైక్ యాక్సిడెంట్ చనిపోయాడు. మొన్న ఓడిఎఫ్ సహవాసంలో సహోదరి వాళ్ళ అమ్మగారు చనిపోయింది. సత్యసాయి జిల్లా సహవాసం కోఆర్డినేటర్ భార్య రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఈ పెద్ద కుటుంబంలో చాలా విషయాలు, అంటే సంతోషకరమైన విషయాలు ఉన్నాయి, సంతోషకరమైన విషయాలు ఉన్నాయి, అట్లాగే బాధ పుట్టించే విషయాలు ఉన్నాయి. మనం ఆ విషయాలు విన్నప్పుడు ఆ ప్రేయర్ గ్రూప్ లో ప్రేయర్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. అందులో ప్రేయర్ గ్రూప్ లో కానీ మన వాట్సాప్ గ్రూప్ లో ప్రేయర్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. నా ప్రశ్న, నీ స్పందన ఏంటి? నీ స్పందన ఏంటి? ఏమనిపిస్తుంది? మన సహవాసంలో ఎవరికైనా నొప్పి కలిగితే మనకేమైనా నొప్పి కలుగుతుందా? ఎవరికైనా మెప్పు కలిగితే మనకేమైనా సంతోషం కలుగుతుందా? దాన్ని ఈ మొదటి కొరింథీ 12వ అధ్యాయంలో రాస్తాడు. ఒక అవయవం బాధపడితే అవయవాలన్నీ బాధపడతాయి. ఒక అవయవం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 26వ వచనం. కాగా ఒక అవయవం శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ దానితో కూడా శ్రమ పడును. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. వేరువేరు అవయవాలు, కానీ ఒక అవయవానికి నొప్పి కలిగితే మిగతా అవయవాలన్నీ బాధ అనుభవిస్తాయి. ఒక అవయవానికి మెప్పు కలిగితే, ఒక అవయవానికి మెప్పు కలిగితే మిగతా అన్ని కూడా తన అనుభవిస్తాయి. నోటి ద్వారా ఒక మంచి రుచికరమైన ఆహారం లేదా స్వీటు ఏదైనా ఒక టేస్ట్ చేస్తాం, కేవలం నాలుకే సంతోషిస్తుందా? కాదు, హోల్ బాడీ థ్రిల్ అవుతుంది. అన్ని పంచుకుంటున్నాయి. కంట్లో ఏదో పడింది, ఆ నొప్పి ఒళ్ళంతా అనుభవిస్తుంది. అది ఫిలదెల్ఫియా, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. అందరం అన్ని విషయాల్లో ప్రేమను కడప పరిగెట్టుకుని వెళ్ళి మనం చూపించలేం, కానీ నిజంగా ప్రార్థన చేయగలం, ప్రార్థన చేయగలం, ఫోన్ చేయగలం, మాట్లాడగలం. కావున పిల్లరా, ఈ తెశలోనికి సంఘంతో పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మీరు ప్రేమ విషయంలో బాగున్నారు, కానీ ఆగిపోవద్దు. మీరు అంతకంతకు వర్ధిల్లాలి, ప్రేమ విషయంలో అంతకంతకు వర్ధిల్లాలి అన్న మాట నుంచి మనం ఇందులో ఎదగాలి. ఇది హెచ్చరిక, ఇందులో మనం ఎదగాలి. ఇది ఆజ్ఞక వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మొదటి మాట మనం ఈ సహోదర ప్రేమ యొక్క అర్థం ఏంటో చూసాం. ఫిలదెల్ఫియ, దాన్ని అనురాగము అని మనం చూడగలిగాం. కైండ్ అఫెక్షన్, కైండ్ అఫెక్షన్, అది మన సాధారణమైన స్పందన, మన హృదయంలో నుంచి సాధారణమైన స్పందన. మనం ఎట్లా ఉన్నాం పరీక్ష చేసుకోవడం మంచిది. రెండవ మాట, ఎందుకు సహోదర ప్రేమ చూపించాలి? సహోదర ప్రేమ విషయంలో ఎందుకు మనం సీరియస్ గా ఉండాలి? ఇక్కడ నాలుగు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ఇది దేవుని గూర్చిన అవగాహన కలిగి ఉన్నావా లేదా అన్న దానికి సూచన, దానికి శాంపుల్ ఇది. దేవుడు నీకు అర్థమయ్యాడా లేదా, దేవుడు నీకు అర్థమయ్యాడా లేదా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదివితే, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుడి మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుడి మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. సో నోయింగ్ గాడ్ ఆర్ అన్నోయింగ్ గాడ్. 7-8 వచనాల్లో దేవుడికి అర్థమయ్యాడా, అర్థం కాలేదా? దేవుడు ప్రేమస్వరూపి, నాకు దేవుడు అర్థమయ్యాడు. మరి దేవుడికి అర్థమైతే, ఆయన ప్రేమస్వరూపి అయితే నీలో ప్రేమ కనిపించాలిగా. మనం దేవుడు మనకు అర్థమయ్యాడు లేదా అన్న దానికి సూచన మనం ప్రేమ చూపించటం. దేవుడు మనకు అర్థమయ్యాడా లేదా అన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ మనలో ఉంటే దేవుడు మనకు అర్థమైనట్టు, ప్రేమ మనలో లేకపోతే దేవుడు మనకు అర్థం కానట్టు, అదే 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్ల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ప్రశ్న కింద పుట్టినోట్ ఎట్టు ప్రేమించగలడు? దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఆయన ఆజ్ఞగా మాట్లాడుతున్నాడు, ఇదేదో నాకు మనసుంటే చేస్తాను, కుదిరితే చేస్తాను కాదు, కుదుర్చుకొని చేయాలి. మనసు పెట్టాల్సిన విషయం ఇది, ఆజ్ఞ ఇది, ఆజ్ఞ. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటి మాట, దేవుడు నీకు అర్థమైతే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నీకు అర్థమైతే మన న్యాచురల్ రెస్పాన్స్ ఏంటంటే తెలదెల్పియా, మనం సహోదరులను ప్రేమించువారుగా ఉంటాం. రెండు, ఇది మనం రక్షించబడ్డామా లేదా అన్నదానికి సూచన. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదాం. మరణంలో నుంచి జీవంలోకి వచ్చావు, నరకం నుంచి తప్పించుకున్నావు, నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడు అయ్యావు, నువ్వు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చావు. ఎట్లానన్నది అక్కడ రాయబడ్డ మాట, సహోదరులను ప్రేమించుచున్నావు గనక నీలో ప్రేమ కనిపిస్తా ఉంది, అర్థం నువ్వు రక్షించబడ్డవాడువే. తర్వాత మాటలు ఎలా రాయబడింది, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేకపోతే నువ్వు రక్షించబడ్డట కాదట, మరణంలోనే ఉన్నావట. 15వ వచనం, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అయితే ప్రేమించాలి లేదా ద్వేషించాలి, అంతే, న్యూట్రల్ గా ఏముండదు. ప్రేమిస్తున్నావా, అయితే నువ్వు జీవంలోకి వచ్చావు, మరణం తప్పించుకున్నావు అన్నాడు. నువ్వు ద్వేషిస్తున్నావు కాబట్టి నువ్వు మరణంలోనే ఉన్నావు, నువ్వు జీవంలోకి రాలేదు. పైన 12వ వచనంలో కయ్యను హేబెల్ కోసం మాట్లాడాడు. వాడు తమ్ముని చంపాడు. ఏం తప్పు చేశాడని చంపాడండి? ఏం తప్పు చేయాల? హేబెలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆ ప్రేమకు స్పందించాడు. నాకు హేబెలు నచ్చాడు అన్నాడు. తమ్ముణ్ణి దేవుడు పొగిడితే అన్నకి ఎలా ఉండాలి? ఎంత సంతోషం కలగాలి! తమ్ముడా, నువ్వు నాకంటే ముందు వరుసలో ఉన్నారా అని సంతోషపడాలి కదా. ఆ ప్రేమ లేదు, కోపం వచ్చింది, ఒంటరిగా చూసి చంపేశాడు. వాడెవడు 12 వచనంలో మాట్లాడుతున్నాడు, వాడు దుష్టుని సంబంధి అయిన తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవే ఉండేది కనుకనే కదా. అయితే ప్రేమించాలి లేదా ద్వేషించాలి? నువ్వు సహోదరిని ప్రేమించగలుగుతున్నావా? అదేం చెప్తుందంటే నువ్వు రక్షణ పొందావు, నువ్వు చీకట్లో నుంచి సాతాను మోసంలో నుంచి బయటకు వచ్చావు, నువ్వు జీవానికి పాత్రురాలు పాత్రుడు అయ్యావు. నువ్వు సహోదరిని ప్రేమించలేకపోతున్నావా? అమ్మో, నువ్వు నువ్వు ఎక్కడున్నావట? 15 వచనంలో, నువ్వు 14 వచనం 2వ భాగం, నువ్వు మరణమందే నిలిచి ఉన్నావు, నువ్వు ఇంకా సాతానుకు చోటిస్తూనే ఉన్నావు. వాడు మోసంలోంచి బయటకు రాలా. సాతాను సంబంధివి అని వేస్తున్నాడు 12వ వచనంలో. వాడు దుష్టుని సంబంధి, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమించువాడు దేవుణ్ణి ఎరుగుతాడు. ప్రేమ లేని వాడు సాతాను సంబంధి. సాతాను మనలో ప్రేమను కాదు, మనలో ప్రేమకు ఆపోజిట్ గా ఉన్న గుణాలను రేపుతాడు. రేపుతాడు ద్వేషం, ద్వేషం, సహోదరు నరహత్య. నరహత్య ఎంత ఘోరంగా ఉంది ఈ మాట. కావున ప్రిలరా, అర్థం చేసుకుందాం. మొదటి మాట, మనం సహోదరుని ప్రేమిస్తూ ఉన్నావా? మనకు దేవుడు అర్థమయ్యాడు. 2వ మాట, మనం సహోదరుని ప్రేమిస్తా ఉన్నామా? మన రక్షణ పొందిన వారు, మనం జీవంలోకి వచ్చాం. 3వ మాట, మనం సహోదరుని ప్రేమిస్తూ ఉన్నామా? మనం శిష్యరికంలో ఉన్నాం, మన శిష్యత్వం ఎదుగుతున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇది ఆజ్ఞ, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. కొలమానం ఏంటంటే దేవుడే కొలమానం, ప్రభువే కొలమానం. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే ఒకరినొకడు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు అనురాగం గలవారినట్లా, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇది శిష్యత్వానికి చిహ్నం. నువ్వు యేసుక్రీస్తు ప్రభువులు వెంబడిస్తున్నావు, యేసుక్రీస్తు ప్రభులు ఎదుగుతున్నా అనడానికి సూచన తెలదెలిపే సహోదర ప్రేమ. ఈ ప్రేమ కలిగిన సమాజాన్ని చూసి ప్రేమ లేని లోకం ఆశ్చర్యపోతుంది. ఇదేంటిది, ఇదేంటిది? కులం, జాతి, అంతస్తు, చదువు, ఈవెన్ భారత సమాజంలో మనం అన్టచబిలిటీ. ఒక ఆయన మోడీ గారి ముందు ఇట్లా అన్నాడు, మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారు సార్ ఈ సమాజం, మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూసింది. మనుషుల్లా చూడలా, మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూశారు. అవును, సాతాను ద్వేషం పుట్టించేవాడు, విభజన తీసుకొచ్చేవాడు. క్రైస్తవ్యం మమ్మల్ని ఆదరించింది, క్రైస్తవ్యం మమ్మల్ని చేర్చుకుంది. ఎందుకు అట్లాగా? దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమస్వరూపి అనిపిస్తుంది. ఆ తెల్లోళ్ళకి నల్లోళ్ళ మీద ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చింది? అమెరికాలో అది భయంకరమైన జాడ్యం, తెల్లవాళ్ళకి నల్లవాళ్ళకి మధ్య, బ్లాక్ వైట్ మధ్య భేదాలు. రక్షణ పొందినవాడు తెలుపు నలుపు చూడడం. తెలుపు నలుపు చూస్తున్నావంటే నువ్వు దేవుని ఎరగలేదు, నువ్వు రక్షణ పొందలేదు, నువ్వు యేసయ్యకు శిష్యుడు శిష్యురాలు కాలేదు. వాళ్ళు ప్రేమించగలిగారు, మిషనరీలు వాళ్ళు ప్రేమించగలిగారు. కుష్టి రోగుల్ని ఎట్లాగా నువ్వు టచ్ చేస్తున్నావు, ఎట్లాగా నువ్వు వాళ్ళకి డ్రెస్సింగ్ చేస్తున్నావు, ఎట్లాగా నువ్వు వాళ్ళని ఆదరించగలుగుతున్నావు అమ్మ అని మదర్ తెలిసి అని అడిగితే, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమయే ఉన్నాడు. నేను ఆ దేవుడిని ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను. నేను ఎట్లాగ ప్రేమ లేకుండా ఉంటాను? నేను ఎట్లాగ ప్రేమ లేకుండా ఉంటాను? ఇదే కాని మాటలు మనం సవాలు చేస్తూ ఉండగా మన సంకుచితమైన హృదయాలు, ద్వేషంతో రగిలిపోయే హృదయాలు, ఇప్పుడు ఒకసారి ఏదో ఒక మాట అనుకున్నారంటే జీవితంలో ఆ ముఖం నేను మళ్ళా చూడను. అసలుకి దాన్ని మర్చిపో. ఎప్పుడు ఆ ముఖాన్ని చూసినా అదే గుర్తొస్తుంది, ఇలా చేశారు, ఇలాగ అన్నారు. కొందరికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించిన డెఫినేషన్, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు, అన్నిటినీ సహిస్తుంది. అబ్బా, దేవుని ప్రేమ, ఆయన ప్రేమ కలిగినోడు. లేకపోతే చాలాసార్లు అనిపిస్తుంది, ఎట్లా భరిస్తున్నావు ఈ సమాజాన్ని, అసలుకి నువ్వేమో పరిశుద్ధుడివి, ఇక్కడేమో పరిశుద్ధత అసలు కనబడడం లేదు, అయినా ఎట్లా భరిస్తున్నావంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆయన తొందరపడతాడా? ఆయన రాకడిని ఆలస్యం చేస్తున్నాడు. మనం సహోదర ప్రేమ కోసం మాట్లాడుతున్నాం. మనం సహోదర ప్రేమ కలిగిన వారిగా ఉంటే సమాజం మనం చూసి అర్థం చేసుకుంటారట. ఏమని? మీరు ఒక్కని, యోహాను సువార్త 13వ అధ్యాయం 35వచనం, మీరు ఒక్కని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అందరూ తెలుసుకుంటారు. ఇది కేవలం దేవుని ప్రేమ. అర్థమవుతుంది, అర్థమవుతుంది లోకానికి, అర్థమవుతుంది. ప్రేమ లేని లోకంలో ప్రేమ కలిగిన సమాజంగా సంఘం ఉండాలి. అది హెచ్చరిక, అది ఆజ్ఞ. యోధే కాలం మనం చూస్తా ఉన్నాం. 4వ మాట, ఇది ఐక్యతకు సూచన, ఐక్యతకు సూచన. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదివితే, మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమే ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఐక్యత, ఐక్యత, ఏకమై ఉండటం. 23, వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉండుట ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చి తిని. లోకం తెలుసుకుంటుంది, లోకం తెలుసుకుంటుంది. ఏం తెలుసుకుంటుంది? ఐక్యత అని చూస్తుంది. లోకం మన ప్రేమను, మన ఐక్యతను చూడాలి. మన ఐక్యతకు సూచన ప్రేమ. తండ్రి కుమారుని ఎంత ప్రేమిస్తున్నాడో, ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడు తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడో, నా తండ్రి పని చేయడమే నాకు ఆహారం, నా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం. ఆ సిలువ మీద ఆయన అసలు ఎడబాటును తట్టుకోలేకపోయాడు. నన్ను నేల చేయి విడిచితివి, ఆ ఎడబాటును తట్టుకోలేకపోయాడు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే తండ్రి కోపపడతాడు. 2వ కీర్తన రాయబడిన మాట. అసలుకి ఆ తండ్రి కుమారుల ప్రేమ, తండ్రి కుమారుల ప్రేమ, వాళ్ళ ఐక్యత మనం చూస్తాం. ప్రేమ మన ఐక్యతకు సూచన, ప్రేమ మన ఐక్యతకు సూచన. ఒక్క శరీరంగా, ఒక్క తండ్రి పిల్లలంగా, ఒక్క పట్టణ వారసులుగా మనం ఉండాలి, ఒక్క పట్టణ వారసులుగా మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివితే, కాబట్టి మీరు సమాధానములు బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఐక్యతను కాపాడుకోండి, ప్రేమతో ఒకరినొకడు సహించండి. అది ఆత్మ కలిగించు ఐక్యత, అది ఆత్మ కలిగించు ప్రేమ, ఆత్మ కలిగించు ప్రేమ. అందుకే ఎందుకు త్వరగా గొడవలు వస్తాయి, ఎందుకు త్వరగా చీలుకులు వస్తాయి, ఎందుకు త్వరగా విడిపోతారు అన్న మాట దగ్గర ఒకటే ఒకటే సూచన, ఒకటే సూచన, ప్రేమ లేదు, ప్రేమ లేదు. కాబట్టి సంఘాలు, కుటుంబాలు, సమాజాలు చీలిపోకుండా ఉండాలంటే ప్రేమ ఉండాలి. ప్రాముఖ్యంగా క్రైస్తవ సంఘాన్ని మనం ఎట్లా చూస్తామంటే, దేవుడేమో ప్రేమ కలిగినాడు, దేవుడేమో ముగ్గురు కాదు ఒకడిగానే కనబడుతున్నాడు, కానీ డినామినేషన్ విడదీసేసే ఒక సేవకుడు ఇలా అడుగుతా ఉన్నాడు, నాకు భలే అనిపించింది, ఎప్పుడైనా రోడ్డు మీద ఎవరైనా క్రైస్తవులు నీ సంఘానికి చెందిన వాళ్ళు కాదు బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే నీకేమనిపిస్తుంది, వీళ్ళు మా సంఘం కాదు అని ముఖం తిప్పేసుకుంటావా, లేకపోతే ప్రేమతో వందనాలు చెప్పగలుగుతావా? అట్లా అలా ఉంది పరిస్థితి, మా సంఘం కాదు, మా డినామినేషన్ కాదు, మా వాళ్ళు కాదు, ఏదో కొనసాగడానికి ఒక గుంపుకు ఒక పేరు, ఆ పేరు నిన్ను మిగతా సమాజం నుంచి విడదీసేసి నేను ఎరుగుదును ఒక సహవాసాన్ని. ఇక ఎవరు పరలోకానికి వెళ్ళరు, మన సంఘమే పరలోకానికి వెళ్తుంది. ఎవరికి జ్ఞానం తెలియదు, మనకే జ్ఞానం తెలుసు. ఎవరికి వాక్యం తెలియదు, మనకే వాక్యం తెలుసు. ఎంత భయంకరమైన సహవాసం ఆ సహవాసం, ఎంత భయంకరమైన సహవాసం, ఎంత ప్రేమ లేని మాటలు, ఎంత పౌరుషపు పదజాలము, ఎంత పౌరుష పదజాలము. కావున పిల్లరా, ప్రేమ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది మనం రక్షించబడ్డాము అన్నదానికి సూచన, ఇది మనకు దేవుడు అర్థమయ్యాడు అన్నదానికి సూచన, ఇది మనం యేసయ్య శిష్యులము అన్నదానికి సూచన, నాలుగు ఇది ఐక్యతకు సూచన. కాబట్టి ప్రేమలో అంతకంతకు వర్తిల్లాలి, అంతకంతకు ఎదగాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. మూడవ మాట, ఎట్లాగ ప్రేమలో, ప్రేమ యొక్క డెఫినేషన్, ఫిలడెల్ఫియా డెఫినేషన్ మొదటి మాటగా చూసాం, ప్రేమ యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రదర్లీ లవ్, దాన్ని మనం నాలుగు మాటల్లో చూసుకోం. మూడవ మాట, ఈ ప్రేమలో ఎలా ఎదగాలి, ఎలా అభివృద్ధి చెందాలి, ఎలా ఎదగాలి, ఎలా అభివృద్ధి చెందాలి అన్న కాడ ఒక రెండు మాటలు మనం చూడాలి. పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం, మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమిబడిను గాని తన్ను మృతుల్లో నుంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమునందు ఆయన ప్రత్యక్షపరచబడిను కాగా, మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని అందుంచబడినవి మీరు క్షయబీజము నుంచి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమునముగా అక్షయ బీజించి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ప్రేమించుడి. ఆ మాటల మీద కొంచెం మన మనసు పెట్టాలి. రాయబడ్డ మాట ఏంటంటే, నిష్కపటమైన సహోదర ప్రేమ అన్న మాట రాయబడింది. రెండు, మిక్క కటముగా హృదయపూర్వకంగా ప్రేమించండి. మన ప్రేమలో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఏ స్వార్థంతో ప్రేమించకూడదు. సహోదర ప్రేమ విషయంలో ఏ స్వార్థాలు ఉండకూడదు, తప్పుడు ఉద్దేశాలతో ప్రేమించకూడదు. రెండవ మాట, ప్రేమ ఎలా ఉండాలంటే హృదయపూర్వకముగా మిక్కటముగా బైబిల్ గ్రంథం ఎక్కువ దాని ఏమంటారు, కమ్యూనిటీ లైఫ్ సంఘ జీవితాన్ని మాట్లాడుతుంది. మత్తయి సువార్త 18:20 ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారు, అక్కడ నేను వారి మధ్య ఉంటాను. నా ప్రశ్న, ఎందుకు ఇద్దరు ముగ్గురు? ఒంటరిగా ఉంటే బాగుండదా? ఒంటరిగా ఉంటే నువ్వు ఏమీ నేర్చుకోలేవు, ఏమీ మార్చుకోలేవు. కమ్యూనిటీలో ఉంటే చాలా నేర్చుకోవచ్చు, పాతకాలం ఉమ్మడి కుటుంబాలు, పెద్ద కుటుంబాలు ఎక్కువ మందిని కనేవారు, 10 మందిని కనేవారు. భర్త తరపున బంధువులు, భార్య తరపున బంధువులు, పెద్ద సమాజం. ఇప్పుడు ఆ సమాజాలన్నీ చిన్న చిన్న మొక్కలైపోయాయి. ఎంత సులువుగా తీంచేసుకుంటున్నారు, ఎంత సులువుగా దూరం అయిపోతున్నారు. దేవుని వాక్యం దీనికి పరిష్కారం. మనం ప్రేమ కలిగిన సమాజంగా ఉండాలి, ప్రేమ కలిగిన సంఘాలుగా ఉండాలి. హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలి, మిక్కటంగా ప్రేమించుకోవాలి, నిష్కపటంగా ప్రేమించుకోవాలి. నన్ను అలా ప్రేమించాలి కాదు, నేను అలా ప్రేమించాలి, అది నాలో ప్రారంభం కావాలి. దేవుడు నా నుంచి కోరుకుంటున్నాడు. ఇది ఎక్కడ, దీనికి ఇది ఎలా సాధ్యమవుతుంది అన్న మాట దగ్గర అక్కడ రాయబడ్డ మాట, పైన ఉన్న మాట, మీరు 22, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు వాక్యం మనలో ఆ కార్యం జరిగిస్తుంది. జీవం కలిగిన వాక్యం ఆయన చెప్తున్నాడు. అంతే, వాక్యం అంటే ఆయన మాట కదా. దేవుడు చెప్పాడు ప్రేమించుకోండి అని, దేవుడు చెప్పాడు ప్రేమ కలిగి ఉండండి, దేవుడు చెప్పాడు నిన్ను వారిని పొరుగు వాడిని ప్రేమించు, సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ ఇది, హెచ్చరిక. ఆయన చెప్పాడు, ఆయన వాక్యం. మనం దీన్ని చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇంకొక మాట రాయబడింది, వాక్యం ద్వారా ఈ మార్పు మనలో కలుగుతుంది. ఎలాగా మనం ప్రేమించగలుగుతామంటే వాక్యం మన హృదయాన్ని, బండబాన హృదయాన్ని మారుస్తుంది. రెండవ మాట, మన మూల వాక్యంలో చదవాలి, దశలోనిక మొదటి పత్రిక 4:9 ఒక మాట ఉంది. సహోదర ప్రేమల గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి. ఆ మాట, దేవుని చేత నేర్పబడితిరి. దేవుడు నేర్పించాడు, దేవుడు నేర్పిస్తాడు ఎలా ప్రేమించాలో అన్నది. దేవుడు చూపించాడు. ఎట్లా చూపించాడు? మొదటి యోహాను పత్రిక 4:9 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోకి పంపెను. దీని వలన దేవుడు మన ఎందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుడిని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమునకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమ చూపించాడు. ఎట్లా చూపించాడు? నోటి మాటలతో కాదు, చేతలతో చూపించాడు. చేతలతో చూపించాడు తన ప్రియ కుమారుని, వదిలిపెట్టి ఉండలేని కుమారుని మన కోసం అప్పగించాడు, మన కోసం అప్పగించాడు. ఇలా అందం, ఇలా అందం. మనం ప్రేమిస్తున్న మన పిల్లల్ని మనం త్యాగం చేయడం, త్యాగం చేయడం, అప్పగించడం, వదిలిపెట్టడం, అది ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. అన్నా కోసం బైబిల్లో చదువుతాం, సమీర్ మొదటి గ్రంథంలో, లేకలేక పుట్టిన సమయాన్ని దేవునికి ఇచ్చేసింది, దేవునికి ఇచ్చేసింది. దేవుని పట్ల ప్రేమ, దేవుడు దగ్గర నేర్చుకున్న విషయాలే. దేవుడు తన కుమారుని ఇచ్చేశాడు. మనం ఎలా ప్రేమించాలో దేవుని చేత నేర్పబడ్డాం. యోహాను 3:16, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు? తన కుమారుని అనుగ్రహించాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు? మన కొరకు సృష్టిని చేశాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏం చేశాడు? మనకు జీవాన్ని పోశాడు. మనం కలిగిన ప్రతీది ఆయన దగ్గర నుంచి పొందుకున్నాం. దీని ఏమంటాం? ప్రేమ. మనం ఏం డబ్బులు కట్టామా? మన దగ్గర ఏమైనా ఆశిస్తున్నాడా? ట్యాక్స్ కట్టాడా? బిజినెస్ కోసం పెట్టాడా? ప్రతి దానికి డబ్బులు కట్టని అడుగుతున్నాడా? ప్రేమ. మనం ఎలాగో ప్రేమించాలో దేవుని చేత నేర్పబడ్డాం, దేవుని చేత నేర్పబడ్డాం. రెండో మాట, కుమారుడు. 1 యోహాను 3:16. మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. కుమారుడు, నేనెందుకు వెళ్ళాలి? నేనెందుకు సిలువ అనుభవించాలి? నేనెందుకు పాపిస్తానం నిలబడాలి? నాకేం పట్టింది? ఆహా, ప్రేమ. నోరు తెరవలా, నోరు తెరవలా. ప్రాణం పెట్టాడు. తన ప్రాణం పెట్టేవాడికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునో లేడు. ఏ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామో, ఏ దేవుని సేవిస్తా ఉన్నామో, ఏ దేవుని ముఖదర్శనం కొరకు ఉదయకాలం ఆయన పాదాల దగ్గరకు వచ్చామో, ఈజ్ లవ్. గాడ్ హ్యాజ్ లవ్ కాదు, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మనం దేవుని చేత ప్రేమించడం నేర్చుకుంటున్నాం, నేర్పబడుతున్నాం. దైవ గ్రంథం ప్రేమను చూపిస్తా ఉంది. ఆయన ఆయన ఇచ్చి ప్రేమించాడు, ఆయన వచ్చి ప్రేమించాడు, ఆయన ప్రాణం పెట్టి ప్రేమించాడు. చాలాసార్లు చాలాసార్లు వెళ్లకుండా, ఇవ్వకుండా, సమయాన్ని ఇవ్వకుండా, మనం వెళ్లకుండా, ఏమి చేయకుండా, ఏమి చేయకుండా ఎట్లా చెప్పగలం? మేము నిన్ను ప్రేమిస్తున్నాం ఎట్లా చెప్పగలం? అందుకే దేవుడు సంఘముగా కూడుకోవాలి అన్న మాట ఉద్దేశం అదే. ఇంట్లో కూర్చోవచ్చుగా, ఎందుకు కూడుకోవాలి? ఫిజికల్ గ్యాదరింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో, ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో. నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నా. మనం ఆన్లైన్ లో కూడుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, కానీ ఫిజికల్ గా ఎప్పుడు మీటింగ్ పెట్టి రండి అన్న పరిగెట్టుకుని వస్తున్నారు. ఎప్పుడు రండి అన్న మొన్న మెదక్ వాళ్ళంతా కలిసి చక్కగా ఆరాధించుకున్నారు. ఈ వారం 11 బ్యాచ్ నాయకులందరు కలిసి గ్యాదర్ అవుతున్నారు. ట్రైనింగ్ పెట్టినా, ఏం పెట్టినా, సిద్ధపాఠ ప్రార్థన పెట్టినా, ఏం పెట్టినా కూడుకుంటున్నారు. దయచేసి దయచేసి ఒంటరిగా ఉండి ప్రేమను ప్రాక్టీస్ చేయలే. ఒక ఆయన అన్నాడు, అన్న ఇద్దరు ముగ్గురు కూర్చొని, ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మధ్య ఉంటానన్నాడు. ఇద్దరు ముగ్గురు అంటే సంఘం అయిపోద్ది కాబట్టి నేను నా భార్య ఇద్దరం కదా, మేము సంఘం అయిపోతావా అన్నాడు. మీరిద్దరు ఇద్దరు కాదు, ఒకరే. ఒకవేళ మీ మధ్య ఇవన్నీ సాధ్యం కావు, ఇవన్నీ సాధ్యం కావు, క్షమించటం, ఓర్చుకోవడం, సహించటం, నేర్చుకోవడం, బుద్ధి చెప్పడం, హెచ్చరిక, ఇవన్నావో సంఘంలో అవుతాయి. ఇంకో కుటుంబం, ఇంకొక 2-3 కుటుంబాలు కలిస్తే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. దిద్దుబాటు, మీ ద్వారా నేర్చుకోవడం, మీరు వాళ్ళ ద్వారా నేర్చుకోవడం, మీరు మార్చుకోవడం, వాళ్ళు మార్చుకోవడం సాధ్యమవుతాయి, సాధ్యమవుతాయి. మనం ఎలా ప్రేమించాలో దేవుని చేత నేర్పబడ్డాము. మనం ఎలా ప్రేమించాలో దేవుని వాక్యం ద్వారా ఆజ్ఞాపించబడ్డాము. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, దాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎట్లా ఈ ప్రేమను ప్రాక్టీస్ చేయగలుగుతామంటే సమయాన్ని ఇవ్వడం ద్వారా, రెండో మాట ప్రార్థన చేయటం ద్వారా. మనం ఎప్పుడైతే ఎవరి మీదైనా ఎక్కడో కొన్నిసార్లు అన్నిసార్లు ఇలాగే ఉంటదని అనగానే కొంతమంది మనసులో ప్రేమ ఉంటుంది, దౌర్భాగ్యం ఏంటంటే ముఖం మీద రాదు, ముఖం మీద కనబడదు, మాట కఠినంగా ఉంటది, మనసు వెన్న. ఎవరికి అర్థమవుతుంది నీ మనసు వెన్న అని మాట్లాడితే కదా అర్థమవుతుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. లోపడేమో ప్రేమ పెట్టుకుని బయట కోపంగా ఎట్లా మాట్లాడతారు, మాట్లాడతారు అట్లా. లోపల ప్రేమ ఉందని నేను అనుకోను, మరేం చేద్దాం? వాళ్ళ మార్చమని అంటారా, మనల్ని మారమన్నాడు ఆయన. ప్రార్థన చేయడమే అది యోధా అమ్మేస్తాడు, వేసేదేదా తెలుసు. ఏం చేశాడు? ప్రేమించాడు, ప్రార్థన చేశాడు, ఇవ్వగలిగిన అన్ని ఇచ్చాడు. అంతే, మనం ఎప్పుడైతే కొంచెం విభేదాలు ఉన్న వాళ్ళ కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తామో, వాళ్ళు మార్చి ప్రభు అని కాదు, వాళ్ళు మార్చి ప్రభు వాళ్ళని వాళ్ళు మార్చని చేయొచ్చు, కానీ ఎప్పుడైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తామో దేవుని ప్రేమ మన హృదయాన్ని మారుస్తుంది, వాళ్ళ మీద ఉన్న కోపం పోతుంది. ప్రార్థన ద్వారా మనం దీన్ని జయించగలుగుతాం. ప్రేమ ఎట్లా కనబడుతుంది అన్న మాట దగ్గర క్రియల ద్వారానే, క్రియల ద్వారానే మనం మనం క్రియల ద్వారానే చూపించాలి. దేవుని ప్రేమ క్రియల్లోనే కనిపించింది. చాలా సార్లు మనతో విభేదిస్తామన్న సహోదరులు ఉంటారు, మనకి మనకి విభేదిస్తున్న సంఘంలో అందరూ అలాగే ఉంటారు. యాక్సెప్ట్ చేసే సహవాసంలో నేను చాలా చాలా ఆశ్చర్యపోయారంటే, ఎందుకో దేవుడు ఆ గొప్ప కార్యాలు తీసుకొచ్చాడు. అట్లా కలిసి వెళ్తున్నారు, సహించుకోగలుగుతున్నారు, ఓర్చుకోగలుగుతున్నారు. మన ప్రేమను ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి వచనంలో, కాగా బలవంతులమైన మనం మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యంను భరించుటకు బద్దులమై ఉన్నాము. ఎవరైతే బలహీనులు ఉంటారో మనం బలవంతులం కాబట్టి మాలాగా వాళ్ళు ఉండాలి, ఎప్పుడు అది అవదు. మనం వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళని అర్థం చేసుకోవాలి, మనం వాళ్ళ స్థాయికి వెళ్ళి వాళ్ళని సహించాలి. బలహీనంగా కొత్తగా డిఫరెంట్ గా ఉన్న వాళ్ళ విషయంలో మనకి రెండంతల కృప కావాలి, రెండంతల కృప కావాలి. పౌలు భక్తుడు అంటాడు, నా సహోదరులకి అభ్యంతరం కలగజేయకుండా ఉండడం కొరకు నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. నేను ఎవరిని ఆటంకపరచకూడదు, ఎవరికి దూరం కాకూడదు, ఎవరిని ఆటంకపరచకూడదు. మొదటి దశలో మనం ప్రభుపత్రికలో ఉన్నాం కదా, 14వ అధ్యాయం 19వ వచనం, ప్రభుపత్రిక 14వ అధ్యాయం 12వ అధ్యాయం చూసాం, సహోదర ప్రేమ అనురాగం అని చూసాం. చివరిగా మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, 3వ అధ్యాయంలో ప్రేమ కోసం మాట్లాడాడు, 4వ అధ్యాయంలో ప్రేమ కోసం మాట్లాడుతున్నాడు ఆయన, 4వ అధ్యాయంలో ప్రేమ కోసం మాట్లాడుతున్నాడు, 5వ అధ్యాయంలో కూడా ప్రేమ కోసం మాట్లాడుతున్నాడు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము, మరియు ఒకరినొకడు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండు, సమాధానంగా ఉండండి, ప్రేమతో వాళ్ళని ఘనంగా ఎంచండి. మీ కొరకు ప్రయాసపడుతున్న మీ పైన నాయకుడిని మీరు ప్రేమించండి అని మాట్లాడుతున్నాడు. కావున మన మూల వాక్యం మొదటి తెసరానికి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం మళ్ళా చదువుకొని ముగించుకుందాం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఆల్రెడీ ప్రేమిస్తున్నారు, మీలో సహజంగా కలిగిన లక్షణమే సహోదర ప్రేమ అని మాట్లాడుతూ, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితే. ఎట్లాగా మీలో ఈ న్యాచురల్ రెస్పాన్స్ వచ్చిందంటే, వాక్యం మీలో పనిచేస్తుంది, దేవుడు మీలో పనిచేస్తున్నాడు, దేవుని చేత నేర్పబడుతున్నారు. తండ్రి ఇచ్చి ప్రేమ చూపించాడు, కుమారుడు ప్రాణం పెట్టి ప్రేమ చూపించాడు. మీరు కూడా మీ సహోదరుల కొరకు ఇవ్వడం కొరకి, మీ సహోదరుల కొరకు ప్రాణం పెట్టడానికి మీరు నేర్చేసుకున్నారు అని మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగుననే మాసిధోనియ ఎన్నంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమిస్తున్నారు. మీరు గిరిగీసుకొని నేను తెసలోనికి ఉన్న సంఘాన్నే ప్రేమిస్తామని లేదు, మీరు మాసిడోనియ అంతటా ఉన్న సహోదరుల పట్ల ప్రేమను చూపించగలుగుతున్నారు. సహోదరులరా, మీరు ప్రేమ యందు అక్కడ తాగిపోవద్దు, మరి ఎక్కువగా అభివృద్ధి పొందవరనని నేను హెచ్చరించుచున్నాను అన్నాడు. ప్రభు ప్రేమను వర్ధిల్లడానికి మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.